ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. చూడును, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఏకీవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రభు కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, మహిమా స్వరూపి గనుడ పరిశుద్ధుడ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇది 23వ తేదీని బట్టి మీకు వందనాలు. ఈ ప్రత్యేక వీక్లీ బైబిల్ స్టడీని బట్టి మీకు వందనాలు. మీరు అనేక రీతిలుగా మిమ్మల్ని గుర్చి ప్రత్యక్షపరచుకుంటూ మీ పేర్లను అర్థం చేసుకోవడానికి సహాయం చేశారు. స్తుతిస్తూ ఉన్నాం. మీ గుణలక్షణాలు అర్థం చేసుకోవడానికి కూడా ఆశపడుతూ ఉండగా మీరు మాట్లాడుతున్నారు. మా ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు. మీరు ఆత్మదేవుడై ఉన్నారు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు వ్యక్తిత్వం కలిగి ఉన్నారు, మీకు వందనాలు. మీరు అద్వితీయ దేవుడు అని, త్రియేక దేవుడని, మీరు స్వయంభవుడని మీరు మాట్లాడుతూ వచ్చారు. ఉదయకాలం కూడా మీ పాదాల దగ్గరకు వచ్చాం. మాతో మాట్లాడండి ప్రభువా, మీకు వందనాలు. వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. రావలసిన వారు, మీ ఏర్పాట్లో ఉన్నవారు రావడానికి, మేలు పొందడానికి మీరు సహాయం చేయండి. ప్రభుస్తుతులు. మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్నాం. హైదరాబాద్ సహవాసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రాత్రి హైదరాబాద్ కిడ్ సహవాసాన్ని మీరు కట్టినందుకు కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చుకుని వేడుకుంటూ మీ సన్నిధిని కోరుకుంటూ మిమ్మల్ని మా మధ్యకి ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి మరొకసారి ఉదయకాలపు బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం ఈ బుధవారం బైబిల్ స్టడీలో భాగంగా గత కొన్ని దినాలుగా ధ్యానం చేస్తున్న అంశము దేవుని నేచర్, గాడ్స్ నేచర్ మీద స్టడీ చేస్తా ఉన్నాం. గాడ్స్ నేమ్స్ మీద స్టడీ చేసాం. అందులో ఆయన పేర్లు, ఆ పేర్ల యొక్క అర్థాలు మన ఆరాధనకు సహాయకరంగా అవగాహన కొరకు అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. అయితే ప్రస్తుతానికి మనం గాడ్స్ నేచర్, దేవుని యొక్క గుణ లక్షణాలను ధ్యానం చేస్తా ఉన్నాం. అందులో లాస్ట్ వీక్ మనం స్టడీ చేసిన అంశం గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, దేవుడు స్వయంభవుడు అన్న అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, ఆయన ఆది లేనివాడు, ఆయన అంతం లేనివాడు, ఆరంభం లేనివాడు, ముగింపు లేనివాడు. ఆయనకి తండ్రి తల్లి ఉండరు, అక్కర్లేదు అన్న విషయాలు మనం స్టడీ చేస్తూ వచ్చాం. ప్రాముఖ్యంగా దేవుని గురించిన ధ్యానాల్లో భాగంగా ఈ దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, గాడ్ ఈ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అన్న మాట మీద ఆయన ముందు ఎవరూ లేరు, ఆయన ఎవరి మీద ఆధారపడడు, ఆయనకు ఆలోచన చెప్పాల్సిన అవసరత లేదు, ఎవరి దగ్గర ఆలోచన తీసుకోడు మనం మాట్లాడుతూ వచ్చాం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33-34 వచనాలు మనం చదివితే, 33-34 వచనాలు చదివా, 33-34. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరం. ఆయన తీర్పులు శోధింపనంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మన చెరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. 36 ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తం కలిగి ఉన్నది. కాబట్టి ఆయనకి ఆలోచన ఎవరు చెప్పనక్కర్లేదు. అది ప్రతిది 36 ప్రతిది ఆయన ద్వారా కలిగింది, ఆయన మూలంగా కలిగింది. ప్రతిది ఆయన నిమిత్తం, ఆయన కొరకు ఆయన చేసుకున్నాడు, ఆయన చేసుకున్నాడు. ఆయనకి ఎవరి ఆధారం అక్కర్లేదు, ఆలోచన అక్కర్లేదు. ఆయన గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అన్న మాట మనం స్టడీ చేసుకోవచ్చు. ఈరోజు మనం స్టడీ చేసే ఆయన గుణలక్షణాల్లో మరొక మాట ఏంటంటే, గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. ఆయన ఆయన ఇక్కడ చదివిన మాట, మనం చదువుతున్న మాట దగ్గర చాలని దేవుడు, ఆయనకి ఏమీ అక్కర్లేదు, ఎవరి మీద ఆధారపడదు. సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అన్నది ఆయన ఉనికిని తెలియజేసే మాట. సెల్ఫ్ సఫిషియంట్ అన్న మాట ఆయన సామర్థ్యాన్ని తెలియజేసే మాట. ఈ మాటలు మనం చాలా తక్కువగా, చాలా నారోగా, చిన్న చిన్న విగ్రహాల్లోనూ, ప్రతిమల్లోనూ, జంతువుల్లోనూ, పురుగుల్లోనూ, పక్షుల్లోనూ దేవుణ్ణి చూస్తూ ఉన్నప్పుడు ఎందుకు మనం విగ్రహారాధన చేయకూడదు, ఎందుకు మనం దేవునికి విగ్రహాన్ని చేయకూడదు అన్న ప్రశ్నకు ఆ అన్లిమిటెడ్ గాడ్ని మనం లిమిట్ చేయటం, అపరిమితముడైన దేవుణ్ణి పరిమితులు నియమించటం ఎంతమాత్రం ఆయనకు నచ్చదు. కాబట్టి ఆయనే తానేమై ఉన్నాడో అర్థం కాని, మనకి మన భాషను అర్థం చేయించడానికి మన స్థాయికి దిగి వచ్చి మాట్లాడుతున్న మాటలు ఇవి. ద్వితీయోపదేశ కాండము 10:14 చూడు, ఆకాశం, మహాకాశం, భూమి, బైబిల్ 3 కోసం మాట్లాడుతుంది, 3 కోసం మాట్లాడుతుంది. అందులో భూమి ఉన్న లోకం ఒకటి, మహాకాశం ఒకటి, ఆకాశం ఒకటి, 3. చూడు, ఆకాశము, మహాకాశము, భూమియు అందున్నదంతా నీ దేవుడైన యెహోవాయే. అన్ని ఆయనవే, అన్ని ఆయనవే. ఏది ఏది దానంతటా అది వచ్చింది కాదు, దేవుడు మాత్రమే తనంతటా తాను వచ్చాడు, ఉన్నాడు. గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. 2, ఉన్న వాటిలో ఇది దేవుడిది కాదు అని చెప్పడానికి ఏదీ లేదు, అన్ని ఆయన చేస్తేనే వచ్చాయి. ఆయన సృష్టికర్త, ఆయన సృష్టికర్త, మనం ఆయన చేతి పని, మనం ఆయన చేతి పని. నేలమట్టిని మనిషిగా నిర్మించిన దేవుడు, మట్టికి మనిషి రూపాన్ని ఇచ్చిన దేవుడు. కాబట్టి మనుషులందరూ ఆయన వారే, జంతువులన్నీ ఆయనవే, కొండలు ఆయనవే, పర్వతాలు ఆయనవే, జలరాశులు ఆయనవే, అన్ని ఆయనవే. అది ఆయన గొప్పతనం. గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. యోబు గ్రంథం 41:11 మనం చదవాలి. యోబు గ్రంథం 41:11 చదివితే అక్కడ ఆయన మాట్లాడుతున్న మాట 41:11. నేను తిరిగి ఇయ్యవలసి ఉన్నట్లు నాకెవడైనా ఏమైనా ఇచ్చినా, ఏమైనా నేను బాకీ ఉన్నానా అని అడుగుతున్నాడు ఆయన. నేను ఎవరికైనా బాకీ ఉన్నానా? నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు నాకెవడైనా ఏమైనా ఇచ్చినా ఆకాశ వైశాల్యం అంతటి కిందనున్నదంతయు నాదే కదా. అంత ఆకాశం మన భూలోకం కోసం మాట్లాడుతున్నాడు. ఆకాశ వైశాల్యం అంతటి కింద ఉన్నదంత అంటే నక్షత్ర రాశులు, గ్రహాలు, భూగ్రహం, భూమి మీద ఉన్న సమస్తం. ఆకాశ వైశాల్యం అంతటి కింద ఉన్నదంత నాదే. నేను ఎవరికి అప్పు లేను, అందరూ నాకే అప్పు ఉన్నారు. అందుకే ఈ మాట కొంత మన ఆత్మీయ జీవితానికి మంచిది. ఆయన అంటాడు, ఒక వెంట్రుకను కూడా తెల్లగా గాని నల్లగా గాని చేయలేము. మన విషయానికి వస్తే మనల్ని మనం పుట్టించుకోలేదు, మనల్ని మనం సంపాదించుకోలేదు. గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం అంటే మన పిల్లలే కాదు, మనం కూడా బహుమానాలమే. మనం ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యం ఆయనిచ్చాడు. ఇక మనం మాట్లాడాల్సిన మాట ఏంటంటే, మనం రుణపడ్డాము, బాకీ పడ్డాము, దేవునికి రుణపడ్డాము, బాకీ పడ్డాము. నేనెందుకు చెయ్యాలి అని మాట్లాడడానికి అసలు మనకి హక్కే లేదు. నేనెందుకు భక్తి చేయాలి, నేనెందుకు ప్రార్థన చేయాలి, నేనెందుకు దేవుడిని విశ్వాసం ఉంచాలి, నేనెందుకు దేవుడి మీద ఆధారపడాలి, నేనెందుకు ఆయన్ని ప్రేమించాలి అని మాట్లాడడానికి ఎందుకు అన్న నీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, యూఆర్ నాట్ యువర్ ఓన్ ప్రాపర్టీ. నువ్వు నీ సొత్తు కాదు. ఆయన చేసుకున్నాడు, ఆయన దేవాలయం, ఆయన పెట్టిన దీపం, ఆయన పెట్టిన భిక్ష, ఆయన చేసుకున్న మట్టి బొమ్మ, ఆయన కుమార్తె, ఆయన కుమారుడు. మాట్లాడడానికి మనకు అక్కడుంది లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19, మీ దేహం దేవుడు వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా. దేహం దేవునిది. ఎవరుండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. దేహం ఎలా ఉండాలి? ఆలయంలా ఉండాలి. ఎవరికి? ఆయనకి. ఆయన చేసుకున్నాడు, ఆయన కొరకు చేసుకున్నాడు, ఆయన ఉండడానికి చేసుకున్నాడు మన దేహాన్ని. మనం ఏం చేయాలి? తరచివరి మాట, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడ్డవారు గనక మీ దేహంతో మీ ఇష్టం అని లేదు అక్కడ. మీ దేహం పైన దేవుని ఇష్టం, మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. కావున ప్రియులారా, దేవుడు 3 ఆకాశాల్లో ఉన్నవాడన్నిటినీ ఆయనే చేశాడు, అన్ని ఆయనవే. మనం మాట్లాడుతున్న మన ఆకాశ వైశాల్యం కింద ఉన్న వాటన్నిటినీ ఆయనే చేశాడు. అంతా నాదే అంటున్నాడు ఆయన. కీర్తన గ్రంథము 24వ కీర్తన మొదటి వచనం. కీర్తన గ్రంథము 24వ కీర్తన మొదటి వచనం. భూమి, దాని సంపూర్ణత, లోకం, దాని నివాసులు యెహోవాయే. ఇప్పుడున్న ఈ 800 కోట్ల మంది ప్రజలు, భారతదేశంలో ఉన్న సుమారు 104 కోట్ల మంది ప్రజలు, మీ ఇంట్లో ఉన్న నువ్వు ఒక్కడివే కాదు, మీ నలుగురు లేదా 5గురు. వాక్యం ఏమంటుందంటే, అంతా ఆయందే. అలాగనొచ్చాయంటే అలాగా ఆయన అన్నాడు. ఆయన సమర్థుడు. ఇంటికొక దేవుడు, కులానికి ఒక దేవుడు, ఊరికొక దేవుడు, భాషకు ఒక దేవుడు. అది మనం పెట్టుకున్న దేవుళ్ళు. మనం ఆరాధిస్తున్న ఈ దేవుడు ఒకే ఒక్క దేవుడు. ఆకాశము, మహాకాశము, భూమి, సమస్తము చేసిన దేవుడు, సమస్త మీద ఆధిపత్యం వహించిన దేవుడు ఆయన. అది సంపూర్ణత అంటున్నాడు. ఇక్కడ భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవాయే, యెహోవాయే. అందుకే స్టివర్డ్షిప్ అన్న మాట దగ్గర మనం మధ్యాహ్నం స్త్రీల ఆరాధనలో బుధవారం ధ్యానం చేశాం. గృహ నిర్వాహకత్వం అన్నది క్రైస్తవుడికి బాగా అర్థం కావాలి. ఆయన యజమాని నేను టెనెంట్, ఆయన యజమాని నేను టెనెంట్, ఆయన దగ్గర బాడుగు తీసుకున్నాను, బాడుగు కట్టాలి. ఆయన దగ్గర రెంట్కి తీసుకున్నాను, రెంట్ కట్టాలి. ఆయన నాకు ఇచ్చాడు, నాది కాదు, ఆయనది, ఆయన కోసమే. నా ఇష్టం అన్నానికి నేను ఓనను కాదు, ఏం మాట్లాడినా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన ఆ జీవిత దినాల్లో ఆయన యాటిట్యూడ్, ఆయన మాట్లాడే విధానం, నాట్ మై విల్ థై విల్, నా చిత్తం కాదయ్యా నీ చిత్తం, నా పని కాదు నీ పని, నా పని నాకు నచ్చినట్టు కాదు నీకు నచ్చినట్టే. కంప్లీట్ గా సరెండర్ అయ్యి యేసుక్రీస్తు ప్రభు మనకు అనేక విషయాలు నేర్పిస్తున్నాడు. కీర్తన గ్రంథము 50వ కీర్తన 10-12 వచనాలు. కీర్తన గ్రంథము 50వ కీర్తన 10-12 వచనాలు. అడవి మృగాలన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, కొండల్లోని పక్షులన్నిటినీ నీ నిరుగుదును, పొలముల్లోని పశువాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని సంపూర్ణతయు నావే, నావే అన్నీ, నావే అన్నీ, నావే. ఎన్ని జాతులు అడవి మృగాలు ఉన్నాయో, ఎన్ని వేల జాతుల ఆకాశ పక్షులున్నావో, పశువులున్నావో, పురుగులున్నావో, అన్ని ప్రతీది నాదే అంటున్నాడు ఆయన. దాని సంపూర్ణత అంతా నాదే, నాదే. కాబట్టి ఎంత గంభీరమైన దేవుడు ఆయన మనకు అర్థం కావాలి, ఎంత సమర్థుడు మనకు అర్థం కావాలి. ఎంత సమర్థుడో మనకు అర్థమైతే హీ సఫిషియంట్, ఆయన మించి ఇంకేం అక్కర్లేదు మనకి. కీర్తనకారుడు అన్నట్టుగా మనం కూడా అనగలం, నువ్వు నాకు ఉండగా లోకంలో ఏమొద్ది. మన ముందు ఆ ప్రశ్న ఉంటుంది. ఏ ప్రశ్న అంటే, చాలా మంది ఇస్కరీతి యూద యేసుక్రీస్తు ప్రభుని అమ్మేసి డబ్బులు సంపాదించుకున్నాడు. ఆ డబ్బేమైనా ఆయనకి సరిపోయిందా, సహాయం చేసిందంటే లేదు, తారేశాడు, పోయి ఊరు పెట్టుకున్నాడు, అపరాధి అయిపోయాడు, భ్రష్టుడైపోయాడు. కీర్తనకారుడు దావీదు అలాంటి వాడు కాదు. ఎంత గొప్ప రాజైనా సరే, ఆయన దేవుడి మీద ఆధారపడ్డ విధానం అది, దేవుణ్ణి అర్థం చేసుకున్న విధానం అది, దేవుడికి సరెండర్ అయిన విధానం అది. నాకు నువ్వు చాలు ఇంకేమొద్దు, నాకు నువ్వు చాలు ఇంకేమొద్దు. ఈరోజు భక్తి జీవితం ఎక్కడ పాడైపోతుంది, విశ్వాస సైతం ఎక్కడ పాడైపోతున్నారన్న మాట దగ్గర, అన్ని పోయినా పర్లేదు గాని దేవుడు ఉంటే చాలు అన్నది భక్తుడైన యోగు స్పృహ. నాకు ఆయన ఉన్నాడు చాలు, ఏం పోయినా పర్ల, నువ్వు ఉంటే చాలు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసేశాడు, ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకేం లేకపోయినా పర్ల, ఆయన చంపినా సరే నాకు ఆయన చాలు, ఇంకేం అక్కర్లా నాకు, ఇంకా ఆయన నన్ను చంపినా సరే ఆయన చాలు, ఇంకేం అక్కర్లా. యోగు గాడ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ అని జీవిస్తున్నాడు. దావీదు గాడ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ. ఈ భక్తులు దానియలు, షడ్రాకు, మాషాకు, అభిజ్ఞగోలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందంటే, దేవుణ్ణి దేవుడికి నచ్చని పని చేస్తే మీరు బతుకుతారు, అలా కాకుండా దేవుడికి నచ్చిన పని చేస్తామంటే మాత్రం బతుకుండగానే అగ్ని జ్వాలల్లోను, బతుకుండగానే సింహాల గుహలోను పడేస్తాము అన్న మరణకరమైన శాసనం దగ్గర ప్రాణం పోయినా పర్లా, గాడ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ. ఆయన ఉంటే చాలు, అమ్మో ఆయన మాత్రం వదులుకునేది లేదు. అవసరమైతే ప్రాణం వదులుకుంటాం తప్ప ఆయన మాత్రం వదులుకునేది లేదు. ఏమర్థమైంది వాళ్ళకి? ఏమర్థమైంది భక్తులకి? యోగుకి ఏమర్థమైంది? దావీదికి ఏమర్థమైంది? ధానియాలకు ఏమర్థమైంది? ప్రాణాలకు తెగించి ప్రాణాలు కూడా వదులుకోవడానికి సిద్ధపడిపోవడానికి ఏముందంటే, ఏముందంటే వాళ్ళకు అర్థమైన సత్యం అది. ఆయన అన్నిటిపైన అధికారి, ఆయన నావాడు, ఆయన సృష్టికర్త, ఆయన నావాడు, ఆయన సార్వభౌముడు, ఆ దేవుడు నా తండ్రి. ఇప్పుడు ఏమైనా కోల్పోతాను గాని అమ్మో ఆయన మాత్రం కోల్పోను, ఆయన ఉంటే చాలు, ఇంకేమి నాకు వద్దు, ఇంకేమి నాకు వద్దు. ఆ స్పృహ ఖచ్చితంగా ఆత్మీయ జీవితానికి చాలా చాలా అవసరమని ఈ మాటలు మీకు అదనాన్ని తీసుకొస్తా ఉన్నా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 6వచనాన్ని చదవాలి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వచనాన్ని చదివితే, 9వ అధ్యాయం 6వచనం చదివితే, నీవే అద్వితీయుడువైన యెహోవా. అద్వితీయుడు అన్న మాట మనం స్టడీ చేసాం. ఓన్లీ గాడ్, రెండో దేవుడు లేడు, చాలిన దేవుడు లేడు, పోలిన దేవుడు లేడు. అది నెహెమ్యా ఆయన స్తుతిస్తున్న మాటలు. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉన్నది అంతటినీ సముద్రములను వాటిలో ఉన్నది అంతటినీ సృజించి వాటన్నిటినీ కాపాడువాడు. ఆకాశ వైశాల్యమంతా నీకే నమస్కారం చేయించినది. సర్వ సృష్టి ఆయనకు లోపడుతుంది, సాగిలి పడుతుంది, ప్రణమిలుతుంది, ఒలుగుతుంది, భయపడుతుంది, ఆయన్ని గంతులేసి కీర్తిస్తా ఉంది. ఏంటి అంటే అంత గొప్ప దేవుడు ఆయన, అంత గొప్ప దేవుడు ఆయన, అద్వితీయుడు, ఆయన లాంటి వాడు లేడు. ఆకాశము మహాకాశము వాటి సైన్యం భూమి, ఇక్కడ మూడు ఆకాశాల కోసం కూడా మాట్లాడతాడు. భూమి దానిలో ఉండినది అంతటిని, సముద్రము వాటిలో ఉండేది అంతటిని సృజించిన వాడు నీవే, నడిపిస్తున్నవాడు కాపాడువాడు నీవే. కాబట్టి ఈ స్పృహ మనల్ని ఆ చివరి మాటలో తీసుకురావాలి. ఆకాశ సైన్యం అంతా నీకు నమస్కారం చేయించింది. కీర్తన గ్రంథంలో అంటాడు, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి ఆ మాటలు, 148వ కీర్తన. ఆయన అంటాడు 2వ వచనం, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించండి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించండి, సూర్య చంద్రులారా ఆయన స్తుతించండి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించండి, పరమాకాశములారా ఆకాశంపై ఉన్న జలములారా ఆయన స్తుతించండి. మీరు అర్థం చేసుకుంటే మనం స్తుతించటం మనమే కాదు, సర్వ సమూహము సాగిలి పడుతున్నాయి ఆయన ముందు. సృష్టిలో ఉన్నదంతా ఆయన ముందు సాగిలి పడుతుంది, సృష్టి అంతా ఆయన ముందు సాగిలి పడుతుంది. సూర్యుడు ఎందుకు అంత డిసిప్లైన్ గా తిరగాలి? చంద్రుడు ఎందుకు అంత వేగంతో తిరగాలి? ప్రతిదీ ఎందుకు ఇంత సిస్టమాటిక్ గా నడుస్తూ ఉంది? మనకు ఆశ్చర్యం పుట్టించే మాట ఏంటంటే, ఆయన చెప్పాడు 6వ వచనం 2వ భాగం, ఆయన వాటికి కట్టడి నియమించను, ఏదియూ దాన్ని అతిక్రమింపదు. దేవుడు చెప్పాడు, ఇక ఆయన 2వ మాట చెప్పేదాకా ఆ మొదటి మాట మీద అట్లాగే లోబడి తిరుగుతా ఉన్నారు సూర్యచంద్ర నక్షత్ర. కాబట్టి పిల్లరా, మన దేవుడు ఆయన సెల్ఫ్ సఫిషియంట్, ఇండిపెండెంట్, నాట్ ఇంటర్డిపెండెంట్. ఆయన తనంతటి తానున్నాడు, తను అన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. ఏ కుదువ లేని వాడుగా ఉన్నాడు. ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడతాడు. ఎవరి మీద ఆధారపడ్డా ఆయన? మనం లోకంలో మాట్లాడుకునే మాట, నీ కాళ్ళ మీద నిలబడు, నువ్వు ప్రయోజకుడు అవ్వాలి, నువ్వు సంపాదించుకోవాలి, చాలా కష్టంగా ఉంటది ఆ మాట, చాలా కష్టంగా ఉంటది. బైబిల్ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని సిలువలో చూస్తే మనకి అర్థం కాదు, కానీ సిలువకు ముందు ఆయన ఏమై ఉన్నాడు, సిలువ మరణం తర్వాత పునరుద్ధానుడైన యేసు ఏమై ఉన్నాడో అర్థమైతే ఆరాధించకుండా ఉండలేము, స్తుతించకుండా ఉండలేము. ఆయన ఎలా పరిచయం అయ్యాడు అన్నమాట దగ్గర మోషే అడిగాడు, బాబు పేరు అడుగుతారు, వెళ్ళమంటున్నావు, సరే వెళ్తాను, ఎవరు పంపించారు, ఏంటి ఆ పేరు చెప్పు అని అడిగితే ఏం చెప్పమంటావు, వాడికి పేరు చెప్తారా ఏమన్నా మీ పేరు, నా పేరు కావాలా, అయితే రాసుకో, అయా నేను ఉండువాడును, నేను ఉన్నవాడును, నేను ఉండబోవాడును, అయా భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, సదాకాలం, ఎల్లకాలం, అయా నేను ఉంటాను, నేను ఉండివాడును. అంతే ఆ పేరుకి అర్థమైదే, ఆ పేరుకి అర్థమైదే. ఏదో ఒక పేరు పెడితే ఏమర్థం అవుద్ది? ఆయన విరలక్షణాన్ని వివరించడానికి ఏ పేరు సరిపోతుంది? కాబట్టి ఆయన అయా అన్నాడు, నేను ఉన్నవాడును అన్నాడు. గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. ఆయన ఉన్నవాడు, ఆయన ఉండివాడు, ఆయన ఏ కొదువ లేనివాడు, ఏ పొదువ లేనివాడు. అలాగే పరిచయమయ్యాడు ఆయన, అలాగే పరిచయమయ్యాడు ఆయన. కొత్త నిబంధన గ్రంథంలో పౌలు భక్తుడు ఆయన కోసం మాట్లాడుతున్నాడు. మనం చాలా వాక్యాలు పాత నిబంధన గ్రంథం నుంచి కోట్ చేస్తూ వచ్చాం, ఎందుకంటే ఆయన అలా కనబడుతున్నాడు, ఆయన అలా కనబడుతున్నాడు. అందుకు విగ్రహారాధన ఎందుకు చేయకూడదంటే నచ్చదు చాలా కోపం ఆయనకి, చాలా కోపం ఆయనకి. ఏది కూడా ఆయన సంపూర్ణతను, ఆయన పరిపూర్ణతను చూపించడానికి సరిపడే రూపాలు ఏవి లేవు, ఏ రూపం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువును కూడా ఆ శరీర రూపంలో చూడడం ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. ఆయన శరీరధారిగా ఆ ఆరడుగుల దేహంలో ఆయన ఉంచి ఆయన చూడడం ఆత్మీయ జీవితానికి మంచిది కాదు, మంచిది కాదు. అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం, అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 24, 25 వచనాలు. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు, ఆయన అంతా చేసిన దేవుడు, తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయినందున హస్తకృతాలయాలలో నివసింపడు, సమస్తాన్ని చేశాడు ప్రభువు. దీనికి నీకు నాకు మాత్రమే కాదు, నీకు నాకు మాత్రమే కాదు, ఆకాశానికి ప్రభు ఆయనే, భూలోకానికి ప్రభు ఆయనే. 25, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదువ ఉన్నట్లుగా, నాకు కానుకలు తీసుకురండి, నాకు బలులు తీసుకురండి, నాకు కొదువుగా ఉంది, నాకు ఇది లేదు అని అన్నట్టుగా ఎన్నడూ ఉండడు ఆయన, ఎన్నడూ ఉండడు ఆయన. ఇచ్చేవాడే తప్ప పుచ్చుకునేవాడు కాదు. సర్వములో సర్వమైన దేవుడే తప్ప, పరిపూర్ణుడే తప్ప, కొదువ లోటు మనం భర్తీ చేయాల్సింది, ఇది లేదు అని చెప్పడానికి వీల్లేదు, వీల్లేదు. సెల్ఫ్ సఫిషియంట్ గా వీల్లేదు, లోటేమీ లేదు. కాబట్టి ఏదైనా కొదువ ఉన్నట్లుగా దేవుడు ఆశించేవాడు కాదు, ఆశించేవాడు కాదు. 25వ వచనం, తనకు ఏదైనా కొదువు ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు, సేవింపబడేవాడు కాడు. 28వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మనము ఆయన ఎందు బ్రతుకుతున్నాం, బ్రతికిచ్చింది ఆయనే, మన బ్రతికింపు చేస్తుంది ఆయనే, జననానికి కర్త ఆయనే, ఆయన ఎందు చలించుచున్నాము మనం ఈరోజు కూడా, ఆయన దయ వల్లే మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం.
ఉనికి కలిగి ఉన్నాం. అవర్ విఆర్ అని చెప్పడానికి కారణం ఆయనే, ఐఎమ్ అని మనం చెప్పడానికి కారణం ఆయనే. నేను ఎవరేంటి అని ఒక అడ్రస్ చెప్పుకోవాలంటే ఫస్ట్ ఏం చెప్పాలంటే మహానుభావుడు, ఆయన నన్ను పుట్టించాడు కాబట్టి, ఆయన నా మీద కనికరపడ్డాడు కాబట్టి, నాకు ఒక ముక్కు, రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు చేతులు ఆయన ఇవ్వాలనుకున్నాడు కాబట్టి, ఆయన ఇచ్చాడు కాబట్టి. మన గొప్పతనం ఏంటి, మన గొప్పతనం ఏంటి, ఈ సెక్యులర్ ఎడ్యుకేషన్ లో ఎట్లాంటి దేవదోషణకరమైన పద్ధతి కనబడుతుందంటే, నువ్వు తోపు, నువ్వు పోటీగాడివి, నువ్వు అంతా ఇంత కాదు, నువ్వు ఎంత అనుకుంటే అంత అయిపోతావు, నువ్వు విల్ పవర్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, యూఆర్ స్పెషల్, యూఆర్ సంథింగ్. ఒక ఆయన ఇలాగే అంటున్నాడు, రజనీకాంత్కి నాకు బట్ట బురందని తెలీదా, నేను నల్లగా ఉంటానని తెలీదా, తెలుసు. అయినా సరే నేను బట్ట బురంది నల్లోని అని అనుకోడు, అనుకోడు. కెమెరా ముందు నిలబడేసరికి కుర్రోడైపోతాడు. ఎన్టీ రామారావు నేను సాధారణమైన వాడిని అనుకోడు, నేను దేవుణ్ణి అనుకుంటాడు కాబట్టి అంత గాంభీరంగా ఉంటాడు. ఏంది దేవుడా, మరి ఉండాలిగా, ఎందుకు పోయాడు, ఉండాలిగా, బట్ట బుర్ర ఎందుకు వస్తుంది అనిపిస్తుందన్నమాట. మరి కోటి రూపాయలు, కోట్ల కొలది ఆస్తుంది కదా, జుట్టు మురిపించుకోలేరా, కాదు వల్ల కాదు, తెల్ల జుట్టు అయిపోతుంది, దాన్ని ఓవర్కమ్ చేయలేరా, చేయలేదు. బొళ్ళు వచ్చింది పోగొట్టుకోలేరా, పోగొట్టుకోలేరు. కళ్ళద్దాలు వాడుతున్నారు, అదేంటి కళ్ళద్దాలు లేకుండా చేసుకోలేరా, చేసుకోలేరు. సైన్స్ ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. ఈవెన్ మనం ఏదైనా చేస్తున్నాము, ఇన్వెంట్ చేస్తున్నాము అన్న మాట దగ్గరకు వచ్చేసరికి, దేవుడిచ్చాడు ఆ జ్ఞానం, దేవుడిచ్చాడు అధికారం, దేవుడిచ్చాడు. దేవుడు ఆయన రూపాన్ని ఇచ్చాడు, ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు, ఆయన ఆత్మని ఇచ్చాడు, సృష్టి మీద అధికారం ఇచ్చాడు, ఆ తెలివితేటను ఇచ్చాడు, మహిమా కిరీటాన్ని ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు. ఏం చేయాలి, ఆయనకి సాగిలిపడి దేవా నువ్వు నాకు ఇవి ఇచ్చావు అన్న స్పృహతో ఉండాలి. అహం బ్రహ్మస్మి నేనే దైవం, నేనే దైవుణ్ణి. ఈ రాజులు ఆ పొగుడే పొగడుతులు, ఆ పొగుడించుకునే పొగడుతులు దేవుడు మొత్తాడు. ఎరా పనికి మనోడా, నువ్వు దేవుడుగా అని చెప్పి మొత్తాడు. మొత్తితే పురుగులు కూడా తెచ్చారు. ఏ రోజుని 12వ అధ్యాయం అపొస్తలుల కార్యగ్రంథంలో చూస్తాం. నేను ఆయన మాట విందానికి యెహోవా ఎవడు అన్నాడు ఫరో. తలతెక్కగా మాట్లాడాడు, తలతెక్కగా మాట్లాడాడు. చావుగొట్టి చెవులు మూసి, చెప్పు నువ్వు పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నావు కదా, నా దేవతలు నేను అని మాట్లాడావు కదా, ఇప్పుడు నీ సంగతి ఏంటంటే మొత్తానికి నేల మట్టానికి తగ్గించుకుని మోకాల మీదకి వచ్చి, మహాప్రభు ఐఎమ్ జస్ట్ డస్ట్. అది ఆయనకి అర్థమైంది. ఆయనకే కాదు అందరికి అర్థం చేయించాలనుకున్నాడు. అధికారం ఇచ్చేసరికి కొమ్ములు వస్తా ఉంటే ఆ కొమ్ములు తీసేసి కూరలు తీసేసి గుండు కొట్టి నెబుకదనేజర్ అయితే గడ్డి తినే పశువులా చేశాడు. నేను నీకు ఇస్తే దేవా నువ్వు నాకు ఇచ్చావు అని నువ్వు గుర్తించి ఆ కృతజ్ఞతతో నువ్వు జీవించాలి. అప్పుడు కొంచెం నమ్మకంగా ఉన్నావు కాబట్టి పెద్దవాటి మీద నియమిస్తాను అన్నాడు ఆయన. ఇప్పుడు 20 సంవత్సరాల జీవితంలో భూమి మీద ఏం చూస్తున్నాడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి తెలీదా. మనం మన ఎక్స్పెక్టేషన్స్ ఒకటే, కానీ మన ఎగ్జిస్టెన్స్ ఒకటే. చాలాసార్లు ఇలా ఉంటే బాగున్ను, ఇంకా కొంచెం హైట్ ఉంటే బాగున్ను, ఇంకా కొంచెం ఫెయిర్గా ఉంటే బాగున్ను, ఆడపిల్లలా కాకుండా అబ్బాయిలా పుట్టుంటే బాగున్ను, అవన్నీ బాగున్ను అనుకుంటున్నావు కదా. ఎందుకు అట్లా చేసుకోలేవు, ఎందుకు చేసుకోలేవంటే విఆర్ నాట్ గాడ్, విఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియంట్, విఆర్ నాట్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. మనం మనంతట మనం లేవు. అదే దేవుడికి మనకి తేడా. ఈరోజు టెక్నాలజీ లేకపోతే ఏఏ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం, ఈ మన పిల్లలకి, మన యవన పిల్లలకి, మన చిన్నారులకి ఎంత డేంజర్ అంటే అక్కర్లా, దేవుడు అక్కర్లా, అంతా నువ్వే చేసేసుకోగలవు. దేవుడు అక్కర్లా, దేవుడు అంటే అదొక మూఢభక్తి, అదొక వేస్ట్ ఆఫ్ టైం. పోయే కాలం చెప్పాలి, మనం నేర్పించాలి, మన మాట వింటారు కదా, ఉంటారు కదా, అరే అది పోయే కాలం, అది సాతాను మాటలు, నువ్వు పోటీగా ఫీల్ అవ్వు, మాంసపు ముద్ద మాత్రమే ఆయనే చేశాడు, ఆయనే ఇచ్చాడు అని చెప్పాలి, అని చెప్పాలి. యెషయా గ్రంథం 46:9-10 యెషయా గ్రంథం 46:9-10 చదివితే, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునుడి, దేవుడిని నేనే, మరి ఏ దేవుడును లేడు, నేనే దేవుణ్ణి, నన్ను పోలిన వాడెవడును లేడు. ఆయన నేనే అన్న మాట దగ్గర అవును, ఇంకెవరు లేరు అని ఆయనే అంటున్నాడు. నేనే అని ఎట్లాంటిదని అనుకు, మరి ఆయన ఒక్కడే సమర్థుడు, ఆయన ఒక్కడే ఉన్నాడు. అందుకే మనం దేవుడు అద్వితీయ దేవుడు, గాడ్ ఈజ్ వన్ అని స్టడీ చేస్తాం. ఈవెన్ దేవుడు ట్రయూన్ గాడ్ గా ఉన్న, ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక దైవత్వం, వన్ గాడ్ హెడ్షిప్ బట్ 3 personalities. ఆ 3 personalities మీద మనం ఇండివిజువల్ గా వెళ్ళి చూస్తే ఆ త్రిత్వంలో ముగ్గురులో ఎవరికో వాళ్ళు సంపూర్ణులు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, సెల్ఫ్ సఫిషియంట్, వాళ్ళంతటి వాళ్ళు ఉన్నారు. అల్ఫా ఒమేగా యేసుక్రీస్తు ప్రభు కూడా అంటున్నాడు, ఆయం ద అల్ఫా, ఆయం ద ఒమేగా. యేసుక్రీస్తు ప్రభు చాలా సందర్భాల్లో అయాం అన్నాడు, నేను ఉన్నవాడును. ఆ మాట పాత నిబంధన గ్రంథంలో తండ్రి మాట్లాడితే కుమారుడు ఆ మాట మాట్లాడుతున్నాడు, నేను ఉన్నవాడును. పరిశుద్ధాత్మ దేవుడి కోసం ఆయన సదాకాలం మీతో ఉంటాడు, సదాకాలం ఉంటాడు. మనకున్నట్టుగా బైబిల్ దేవుడికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? 46:9 9-10 ఆ మాట మనం చదువుతున్నాం. 9-10 ఆ మాట మనం చదువుతున్నాం. 9 అనే దేవుడిని, మరి ఏ దేవుడు లేడు, నేనే దేవుడిని, నన్ను పోలినవాడు ఎవడో లేడు. 10 నా ఆలోచన నిలుస్తుంది, నేను అనుకున్నానా అంతే, నేను ఆలోచించానా అంతే, ఇది చేయాలనుకున్నానా చేస్తాను, ఏమి లిమిటేషన్స్ ఏమి లేవు. దానికి పైగా ఆ పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకొని, బ్లూ ప్రింట్ వేసుకొని, స్కెచ్ చేసుకొని, ఇంజనీర్ పిలిపించి, డబ్బులు ఇచ్చి చేపించి, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోతే మళ్ళా అయ్యో ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోయిందని చెప్పి అబ్బే, అట్లాంటివేముండవు. నా ఆలోచన నిలుస్తుంది, నా చిత్తం నేను నెరవేర్చుకుంటాను. నా ఆలోచన నిలిచిందని చెప్పి నా చిత్తం అంతా నెరవేర్చుకుందని చెప్పుచున్నాడు, చెప్పుకొనుచు. ఆది నుండి నేనే కలబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. భవిష్యత్తును, కలగబో వాటిని, జరగని వాటిని, భవిష్యత్తు ఆయన హస్తగతం. ఆయన తెలియకుండా ఏం జరిగిపోతుంది అనుకోవడానికి కూడా లేదు. హీనో ద ఫ్యూచర్, తెలుసు భవిష్యత్తు, భూతవర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు భవిష్యత్తును ఎరిగినవాడు. ఇప్పుడు ఈ భూమి మీద ఇదేదైతే జంటలకు పుడుతున్న, ఇప్పుడు మనకు ఉన్న పెద్ద ప్రమాదం ఏంటంటే దేవుడు ఎందుకు గొప్పవాడు, బాగుంది, కానీ భూమి మీద దేవుడు ఆశించిన ఆ చిత్తం జరగట్లేదు కదా. దేవుడు అనుకున్నట్టుగా మనుషులు లేరు కదా, దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితులు భూమి మీద మనం చూడలేకపోతున్నాం కదా. మరి అంత గొప్ప దేవుడు అనుకున్నవి చాలా ఉన్నవి, అవన్నీ జరగట్లేదు కదా అన్న ప్రశ్న దగ్గర ఆయన ఏమైనా చేసుకోలేకపోతున్నాడా, ఆయన ఏమైనా పట్టుదల దాని ఉంటారు ఆ పట్టు కోల్పోయాడా, ఆ గ్రిప్పు కోల్పోయాడా? కాదు, ఆయన ఏమంటాడంటే నాకు ఫ్రీ విల్ ఉంది, నేను నీ బుద్ధి ఏంటో చూడడానికి నీకు కూడా ఫ్రీ విల్ ఇచ్చాను, సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉండాలనుకుంటే ఉదయకాలం ఆరాధన ఉండొచ్చు, నచ్చకపోతే లెఫ్ట్ అయిపోవచ్చు, లీవ్ అయిపోవచ్చు, నీ ఇష్టం. ఏం కొట్టడు, దేవుడు కొట్టడు, చేయబడుకు బలవంతంగా కూడా లాక్కిరాడు. ఆ నీ ఇష్టం దేవుడు కొట్టడు బలవంతం చేయడు అన్న మాట దగ్గర అర్థం ఏంటంటే ఇచ్చాడు, ఫ్రీవిల్ ఇచ్చాడు, ఫ్రీవిల్ ఇచ్చాడు, ఇచ్చి చూస్తున్నాడు వీడికి. వీడికి ఒకవేళ తాలపు చెవిస్తే వీడి బుద్ధి ఏంటి, వీడికి తాలపు చెవిస్తే బుద్ధి ఏంటి. నేను ఒక మాట విన్నాను, ఇందిరాగాంధీ తను పిఎన్ పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఆమె జనరల్ గా నమ్మకత్వాన్ని పరీక్షించాలి కాబట్టి పరీక్షించింది. క్యాష్ ఆ డ్రాయర్ లో ఆ టేబుల్లో పెట్టి కనిపించేలాగా పెట్టి వదిలేస్తే ఆయన ఆ క్యాష్ ఉంది ఎంత ఉంది అదే చెప్పాడట. ఆయన ఏం చేస్తాడు చూద్దామని. చాలాసార్లు మన జీవితంలోకి కొన్ని బంపర్ ఆఫర్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఆ బంపర్ ఆఫర్ ఎందుకు వచ్చిందంటే ఆయన చూద్దాం అనుకుంటున్నాడు ఏం చేస్తావో ఎట్లా రియాక్ట్ అవుతావో. ఆ దేవుడు పరిశుద్ధుడు కదా, పరిశుద్ధంగా ఉంటావా, దేవుడికి లోబడ్డం నీకు ఇష్టపడుతున్నావా. ప్రాముఖ్యంగా ఈ ప్రాస్పారిటీ, జనరల్ గా డబ్బు వస్తే కొమ్ములు వస్తాయి, డబ్బు వస్తే కొమ్ములు వస్తాయి. ఎక్కువ ఉన్నాయనుకోండి, కడుపు నిండింది అనుకోండి, ఆగురు అంటాడు. కడుపు నిండితే యెహోవా ఎవడు కళ్ళు నెత్తికెక్కుతాయి. దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చి ఏం చేస్తావు, ఏదేం తోటలో ఎందుకు చెక్ చేశాడు. ఆయన ఫ్రీ విల్ ఇచ్చాడు, వద్దు అని చెప్పాడు. వద్దు అంటే మరి నువ్వు నీ ఇష్టం, వద్దు అన్నదా చేయొచ్చు. బైబిల్లో చాలా విషయాలు చేయకూడదు 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 అంటే యువర్ డెసిషన్, దేవుడే వచ్చి పట్టుకొని చెయ్యొద్దు అని ఆపడం. చేస్తావు లేదు చూస్తున్నాడు, ఒకవేళ చేస్తే దాని తగ్గట్టుగానే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, అట్లాగే రియాక్ట్ అవుతాడు, బుద్ధి ఏంటో బయటపడుతుంది. ఇక్కడ దేవుడు సెల్ఫ్ సఫిషియెంట్ అయి ఉండి ఆలోచన అంతా నెరవేర్చుకునేవాడు, చిత్తం అంతా నెరవేర్చుకునేవాడు, ఏం కావాలనుకుంటున్నాడు అదే జరిగించేవాడు, సర్వంలో సర్వమైన దేవుడు, ఏ కుదువ లేనివాడు, ఏ లోటు లేనివాడు అన్న ఈ సత్యం దగ్గర ప్రస్తుతానికి భూమి మీద చూస్తున్న పరిస్థితిని బట్టి అయ్యో దేవుడు దీని ద్వారా ఎంత అవమానం పొందుకుంటాడో, దీని ద్వారా దేవుడు ఎంత బాధపడతాడో, ఇలా చేస్తే దేవుడు ఎంత సంతోషపడతాడో, ఇలా మనం అని మనం ఏదో దేవుణ్ణి ఉద్ధరిస్తున్నాము అని అనుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాని దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆయనకి ఈ పరిస్థితులు తెలియవా, తెలుసు. ఏదేని తోటలో సాతాను వస్తాడని తెలియదో తెలుసు, పండు తింటాడని తెలియదో తెలుసు, ఎవరెవరు పరలోకానికి వస్తారో దేవుడికి తెలియదో తెలుసు, దేవుని జ్ఞానంలో అంతా తెలుసు, భవిష్యత్ అంతా తెలుసు. మరి మనం ఎందుకు ఇవన్నీ చేయాలి అన్న మాట దగ్గర నీవు నీ దేవుడు చెప్పాడు చేయమని చేస్తావో లేదో చూడాలనుకుంటున్నాడు, దేవుడు చెప్పాడు చెయ్యొద్దని చేయకుండా ఉంటున్నావో లేదో చూడాలనుకుంటున్నాడు. దేవుడు శోధించడు గాని పరీక్షిస్తాడు, పరీక్షిస్తాడు. కావున ప్రియులరా, ఇప్పుడు భూమి మీద దేవుని చిత్తం అసలుకి ఆ ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభువు నేర్పించిన ఆ ప్రార్థన దగ్గర చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, 6వ అధ్యాయంలో ఏమి ప్రార్థన చేయమంటున్నాడు ఆయన, 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి, పరలోకమందును మా తండ్రి, నీ నాము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరును గాక. దేవుని చిత్తం పరలోకము నెరవేరుతుందట, దేవుని చిత్తం భూమి మీద కూడా నెరవేర్చుకోలేడా, నెరవేర్చుకోగలుగుతాడు. నెరవేరుతుందా, నెరవేరటం లేదు. మరి మనం ఏం చేస్తున్నాం, నెరవేరని ప్రార్థన చేస్తున్నాం. అదేంటి దేవుడు చేసుకోలేకపోతున్నాడు కదా, కాదు, కాదు, చేసుకోలేక కాదు, చేసుకోలేక కాదు. ఆకాశంలో ఉన్న వీటిని, సూర్యుడిని చంద్రుడిని అన్నిటినీ కూడా ఆయన ఫ్రీవిల్ లేకుండా గ్రిప్లో పెట్టినట్టుగా మనం అర్థం చేసుకుంటే, ఆదామును మాత్రం బాబు స్పెషల్, నీకు ఫ్రీవిల్ ఉంది, యూ కెన్ మేక్ చాయిసెస్, నిర్ణయాలు తీసుకోవచ్చు, నిర్ణయాలు తీసుకోవచ్చు. దాన్ని ఏమనాలి, అబ్బా ఎంత నమ్మకం ఉంచాడు నా మీద అనుకోవాలి. మరి ఏం చేయాలి, నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు అనుకోవాలి. నమ్మకాన్ని ఒమ్ము చేస్తే ఏమవుతుంది, ఒమ్ము చేస్తే ఏమవుతుంది అంటే ఆయన అట్లాగే రియాక్ట్ అవుతాడు అని విషయం అర్థం అవ్వాలి. కావున ప్రియులారా, దేవుని చిత్తం ఏంటో బైబిల్ మాట్లాడింది. ఆ దేవుని చిత్తం భూమి మీద జరగట్లేదు అన్న విషయం కూడా బైబిల్ మాట్లాడుతుంది. దేవుని చిత్తం భూమి మీద జరగటం లేదు కాబట్టి అయ్యో అని మనం మాట్లాడడానికి ఆయన ఏమి కొదువు కలిగిన వాడు కాదు. హీఈస్ సెల్ఫ్ సఫిషియంట్, చేసుకోగలడు కానీ చూడాలనుకుంటున్నాడు. చేయడానికి ఒక అవకాశం నీకు నాకు ఇచ్చాడు, ప్రూవ్ చేసుకునే అవకాశం నీకు నాకు ఇచ్చాడు, ప్రూవ్ చేసే అవకాశం నీకు నాకు ఇచ్చాడు. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయవాడు కాడు, గాని ఎవడునూ నశింపవలన నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవలన కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. ఆలస్యం చేస్తున్నాడు, వచ్చేలేడా, వచ్చేయగలడు. మరి ఎందుకు రావట్లేదు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, మర్చిపోయాడా? పై ప్రస్తావన అదే, లోకలేమో అపహాస్యం చేస్తున్నారు, ఆయన రావట్లేదు, పరుగు పోతుంది, వచ్చేస్తాడు వచ్చేస్తాడు ప్రసంగాలు చెప్పేశాం, ఆయన రావట్లేదు, ఏం మర్చిపోయాడా, రాలేకపోతున్నాడు ఏంటి అని మాట్లాడడానికి ఏం లేదు. రాగలడు, తన ఫ్రీవిల్ ఇచ్చాడు కదా, ఆ ఫ్రీవిల్ తోటి బాగా చెడిపోయారు, వస్తే మాత్రం మన జీవితాలు తగలబడిపోతాయని చెప్పి ఆలస్యం చేస్తున్నాడట. అది ఆయన శక్తిని ఏమి తగ్గించేది కాదు, ఆయన తనంతట తను అనుకుంటున్నాడు, ఎప్పుడొస్తాడు దానికి చెప్పేవి రాడు, ఎప్పుడొస్తాడు చెప్పడం వల్ల కాదు, ఆయన ఇష్టం రావాలనుకుంటే వచ్చేస్తాడు. ప్రస్తుతానికి ఆయన అందరూ రక్షించబడాలని చెప్పి ఆలస్యం చేసి నీకు నాకు ఆయుష్ను పొడిగించి పనిచేయి అంటాడు, ప్రార్థన చేయి అంటాడు, పరిచర్ చేయి అంటున్నాడు. అది రక్షణ పొందిన వారి విషయంలో, అన్యుల విషయంలో, ఎరగని వారి విషయంలో దేవుడు చెప్తాం వాళ్ళంతా రక్షించబడాలి, ఎవరు నశించుకోకూడదు అనుకుంటున్నాడు. మరి వాళ్ళు రక్షించబడడం లేదే, దేవుడు వాళ్ళు రక్షించబడడం లేదంటే నీకు అవకాశం ఇచ్చాడు, నువ్వు చేయట్లేదు. ఎస్ఎఫ్జేలో 189 సంఘాన్ని కట్టాం, 6 సంవత్సరాల్లో కట్టాం, ఖాళీలు లేకుండా ఉద్యోగాలు చేసుకుంటూనే కట్టాం, అనుదిన భక్తులకు తీసుకురాగలిగాం, రోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాల ఆరాధనలో కూర్చోబెట్టగలిగాం. నేనేమంటానంటే వీ కెన్ డూ, చేయగలం, చెయ్యట్లేదు, లోబడతా లేదు. ఆయన మనకిచ్చిన ప్రతి దాన్ని ఆయన పాదాల దగ్గర ఉంచితే బాగుంటుంది. చేతిలో తీసుకుని నాకు కుదురుతలేదండి, నేను చాలా బిజీగా ఉన్నానండి, అది ఆయన చేయమన్నాడు, నువ్వు చేయట్లేదు, దాని తగ్గట్టుగానే లెక్క ఆయన లెక్కలు కడతాడు, దాని కాసు కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతానికి ఏమి జరుగుతలేదు కదా, ఏం అనలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా అని అనుకోవడానికి ఫీల్ లేదు, ఒక్కడ కూడా మిస్ అవ్వదు. ప్రతీదీ గ్రంథంలో రాయబడుతుంది, ప్రతీదీ గ్రంథాల ప్రకారంగా తీర్పులోకి వస్తాయి. మనం ఆశ్చర్యపోతాం, ఇదేదో సోషల్ మీడియాలో యూట్యూబ్ సిసిటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసినప్పుడు ఎలా బిత్తరపోతారో అట్లానే ఉంటుంది, అంత ఆడియో వీడియో రికార్డింగ్ అన్ని స్టోర్ అయిపోయి ఉంటాయి, ఏది మిస్ అవ్వదని అంటాడు ఆయన. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 12:1-2 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధం దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలకుంటున్నాను. ఎట్టి సేవ మీకు యుక్తమైంది? ఎందుకు బతిమాలడం? ఎందుకు బతిమాలడం? ఫ్రీ ఇచ్చాడు బాబు. ఆయన ఇచ్చింది ఆయన కోసం, నువ్వు పుట్టింది ఆయన కోసం, నీ తలాంతులు, నీ తెలివి, నీ జ్ఞానము, నీ ఆరోగ్యం ఆయన కోసం, నీ పిల్లలు, నీ భార్య, నువ్వు కూడా ఆయన కోసం. అది నీకు మంచిది బాబు అని బతిమాలుతున్నాడు. ఆయన బతిమాలుతున్నాడు. 2 ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న ప్రభు చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగటు వలన రూపాంతర పొందండి. మారండి, రూపాంతర పొందండి, సరెండర్ అవ్వండి, సబ్మిట్ అవ్వండి, ఆయనకు అప్పగించుకోండి. ఎందుకు బతిమాలుతున్నాడు భక్తుడు? ఎందుకు బతిమాలుతున్నాడు? దేవుడు ఏమైనా మనం నమ్మేసుకుంటే దేవుడికి ఏదో ఉరిగిపోతుంది, నమ్ముకోకపోతే దేవుడికి ఏదో తరిగిపోతుందనా? కాదు. ఈ సెల్ఫ్ సఫిషియంట్. కానీ ప్రస్తుతానికి మన విషయంలో ఆయన ఏమనుకున్నాడంటే ఫ్రీ విల్ ఇచ్చాడు. చూద్దాం నేనంటే ఎంత నమ్మకంగా, ఎంత భక్తిగా చివరిదాకా కొనసాగుతారు చూద్దాం అనుకుంటున్నాడు. ఆయన చూద్దాం అనుకుంటున్నాడు అన్న మాట దగ్గర మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే ఎంత నష్టపోతామో నిత్యత్వంలో మనకు అర్థమవుతుంది. ఇదేమి దేవుని శక్తి లిమిట్ చేసేవి. పాపులు మారతలేదు కదండి, లోకం మారతలేదు కదండి, మళ్ళా బీజేపీ ప్రభుత్వం వచ్చేసింది కదండి, యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చేస్తున్నారు కదండి, అయ్యో దేవుడు వాళ్ళని కాపాడలేకపోయాడు కదండి. ఆహా, మన అవగాహన లోపం. కాపాడలేడు అని కాదు, చట్టాలు చేయకుండా ఆపలేడు అని కాదు, ప్రభుత్వాలను మార్చలేడు అని కాదు, కానీ ఆయన ఫ్రీ విల్ ఇచ్చాడు మనుషులకి. 2 బైబిల్ మాట్లాడుతున్న మాట, మూర్ఖులైన రాజును కూడా ఆయన నియమించాడు. మూర్ఖులైన రాజును కూడా ఆయన నియమించాడు. వ్యతిరేక పరిస్థితులు ఆయన అనుమతించాడు. కొమ్ములు వచ్చినప్పుడు, తోకలు వచ్చినప్పుడు కత్తిరించడానికి ఆయనే వాళ్ళ చేతిలో తీసుకెళ్లాడు. అది ఏం చేయలేడు కదండి అని కాదు, చేయాలి అనుకోవట్లేదు, చూడాలనుకుంటున్నాడు, పరీక్షించాలనుకుంటున్నాడు. బతిమాలుతున్నట్టుగా భక్తులు సేవకులు మన పరిచయలో ఫోన్లు చేసి బతిమాలుకోవడం అన్నది దేవుడు చేసుకోలేడా అని కాదు, దేవుడు చేసుకోలేడా అని కాదు. మనకు ఒక అవకాశం వచ్చింది. ఆయన అన్ని చేసుకోగలుగుతాడు, కానీ నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి, నా భక్తి ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. అది మనకు అర్థం కావాలి, అది మనకు అర్థం కావాలి. అర్థం చేసుకుందాం. తెసలోనికి మొదటి పత్రిక 4:3 తెసలోనికి మొదటి పత్రిక 4:3 మీరు పరిశుద్ధులవుటయే, అనగా మీరు జారత్వానికి దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుడు ఎరగని అన్ని జనుల వల్ల కాంభాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవని అది ఎరుగుండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం, అందుకే అన్నా దేవుడి చిత్తం వేరు, దేవుని సామర్థ్యం వేరు. దేవుడు అనుకుంటున్నాడు మనకు అవకాశం ఇచ్చి పరిశుద్ధత, ఆయన ప్రేమించేవాడు కాబట్టి పరిశుద్ధులుగా ఉండాలి, పాపాన్ని అసహించుకునేవాడు కాబట్టి పాపాన్ని అసహించుకోవాలి, అలా ఉండాలనుకుంటున్నాడు. మరి అలాగే పరిశుద్ధంగా లేరుగా, పాపం చేస్తున్నారుగా, దేవుడు మరి ఆపాలి కదా అన్నానికి లేదు. ప్రస్తుతానికి ఆయన ఫ్రీ విల్ ఇచ్చాడు మనకి. అక్కడ ఆయన శక్తి ఏదో తగ్గిపోయింది, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏదో తగ్గిపోయింది, ఆయన అనుకున్న జరగలేకపోతుంది, అయ్యో పాపం అనడానికి వీల్లేదు, వీల్లేదు. అన్ని ఆయన కంట్రోల్ ఉన్నాయి, అన్ని ఆయన అనుకున్నట్టుగా జరుగుతున్నాయి, ఆయన ఏం కావాలో అదే చేయగలడు. హీ సెల్ఫ్ సఫిషియంట్. దాన్ని మనం అర్థం చేసుకోవటం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది. చివరిగా దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాల్సిన దేవుడి మనసు, దేవుని వాక్యం, దేవుని ఉద్దేశం ఏమిటంటే ఆయన అన్నీ చేయగలడు, ఆయన చేయలేందంటూ ఏదీ లేదు. అర్థం కావాలి. కొలసలకు రాసిన పత్రిక 1:16 యేసుక్రీస్తు ప్రభువును ఉద్దేశించి రాయబడుతున్న మాటలు. కొలసలు రాసిన పత్రిక 16:16 వచనాల దగ్గర ఈ ఒక్క మాట చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. కొలసలు రాసిన పత్రిక 15 యేసుక్రీస్తు ప్రభువును ఉద్దేశించి రాయబడుతున్నమాట. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వసృష్టికి ఆది అయి ఉన్నాడు, ఆది సంభూతుడై ఉన్నాడు. 16:50 ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడిన సర్వము ఆయన ద్వారా సృజింపబడిన సర్వము ఆయన బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగము అని శరీరమునకు ఆయనే శిరస్సు. ఈ వాక్యాలు ఏం మాట్లాడుతున్నాయంటే ప్రతీది ఆయనే. ఇది మానవుడిగా వచ్చి నిస్సహాయుడిగా సిలిమి చనిపోయిన ఆ యేసు నిస్సహాయుడు కాడు, సరెండర్ చేసుకున్నాడు, సబ్మిట్ చేసుకున్నాడు, తండ్రి చిత్తానికి లోబడ్డాడు. మాట్లాడాల్సి వస్తే హీ సెల్ఫ్ సఫిషియంట్. ఆకాశం అందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్ని ఆయన బట్టి ఆయన ద్వారా ఆయన కొరకు సృజించబడ్డాయి, ఆయన కొరకు సృజించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు మరణం మీద పాతాల మీద అధికారం కలిగిన వాడు. ప్రాణం పెట్టగలను, తిరిగి తీసుకోగలను. నా ప్రాణం నువ్వేదో తీసేస్తున్నావని కాదు, కానీ నీకు అధికారం, నేనిస్తే నీకు అధికారం. ప్రాణం పెట్టగలను, ప్రాణం తిరిగి తీసుకోగలను. దేవుడికి లిమిటేషన్లా కనబడుతున్నది ఏవి కూడా ఆయన చేసుకోలేక ఎలా జరుగుతుంది అని కాదు, ఆయన చేసుకోలేక ఎలా జరుగుతుందని కాదు, కానీ పరీక్షిస్తున్నాడు, అవకాశం ఇచ్చాడు. పరలోకంలో 100% ఆయన చిత్తమే జరుగుతుంది. భూమి మీద 100% ఆయన చిత్తమే జరగాలి. ఆయన చిత్తం అది, ఆయన ఇష్టం అది. వ్యక్తిగతంగా నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా పరిచర్యలో ఆయన చిత్తమే జరగాలి. సంఘంలో ఆయన చిత్తమే జరగాలి. సంఘానికి హీఈస్ ద హెడ్, ఆయనే శిరస్సు. ఆయన శిరసత్వం కిందే, ఆయన ఆధిపత్యం కిందే అంతా జరగాలి. జరగాలి అన్నది ఆయన అనుకున్నాడు. జరిగించాలనుకుంటే ఆయనకి నిమిషం పని. జరిగించాలనుకుంటే 2వ రాకడలో అదే జరిగిస్తాడు. వన్స్ ఆయన ఎంటర్ అయిపోయిన తర్వాత, మొత్తం ఆయన కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత మిలీనియం రూలింగ్ లో ఇక ఇప్పుడు ఆయనకు ఒక అపోజిషన్ కనబడతా ఉంది. సాతానుడు, అయ్యో సాతాన్ ఇంత పాడు చేసేస్తున్నాడు, అయ్యో పాపం అని అనుకోవడానికి లేదు. అనుమతించాడు సాతాను కూడా, ఆయన సర్వజ్ఞానంలో అనుమతించాడు. ఒక ఆయన వచ్చినప్పుడు ఆగమన ప్రకాశంతో నాశనం చేస్తాడు, వేరు చేస్తాడు. గొర్రెలను మేకలు వేరు చేసినట్టుగా నీతి మంతుడు అనీతి మంతుడు వేరు చేస్తాడు. ఆయన సెల్ఫ్ సఫిషియంట్. ఏ పుదువ లేదు, ఏ లోటు లేదు, అన్నీ ఉన్నాయి. భూమి మీద మాత్రం ఆయన ఫ్రీడమ్ ఇచ్చి కృపాకాలం నియమించి మనందరి పట్ల చూస్తున్నాడు. మనం ప్రూవ్ చేసుకునే తరుణం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో ఫలింపు చేయను గాక. ఆమెన్.